వారికి. భగవద్గీత 4వ అధ్యాయం ఆఖరి శ్లోకం 42వ శ్లోకం. తస్మాద జ్ఞాన సంభూతం రుస్తం జ్ఞానాశనాత్మన చిత్వైనం సంశయం యోగం ఆత్తిష్టోత్తిష్ట భారత. అనువాదం. అజ్ఞానం వల్ల హృదయమునందు కలిగిన సంశయమును జ్ఞానం అనే ఖడ్గముచే ఛేదించలేము. ఓ భారత, యోగ సమన్వితుడై యుద్ధము చేయుటకు లెమ్ము. చెప్పండి, అజ్ఞానం వల్ల హృదయమునందు కలిగిన సంశయములను జ్ఞానం అనేది ఖడ్గముచే ఛేదించలేము. ఓ భారత, యోగ సమన్వితుడై యుద్ధము చేయుటకు లెమ్ము. తాత్పర్యం, ఈ అధ్యాయంలో ఉపదేశింపబడిన యోగ పద్ధతి సనాతన యోగము, జీవుడి యొక్క నిత్యకర్మలు. ఈ యోగ విధానము 2 విధములైన యజ్ఞకర్మలను కూడి ఉన్నది. 1 ద్రవ్యమయ యజ్ఞము, 2 శుద్ధ ఆధ్యాత్మిక కర్మ అయినటువంటి ఆత్మజ్ఞానం. ద్రవ్యమయ యజ్ఞము ఆత్మానుభవంతో సంధింపబడనిచో అది భౌతిక కర్మగానే ఉండిపోదు. అట్టి యజ్ఞములను ఆధ్యాత్మ ఉద్దేశముతో నిర్వహించేవాడు పూర్తి యజ్ఞమును చేసినవాడును. ఇక మనము ఆధ్యాత్మిక కర్మల గురించి పరిశీలించో వాటి యందు 2 విభాగములు కలవు. 1 తనను గూర్చి తెలుసుకుంట, 2 దేవదేవుడైన కృష్ణ భగవాన్ని గూర్చి తెలుసుకుంట. భగవద్గీత మార్గాన్ని యథాతథంగా అనుసరించిన వాడు ఆధ్యాత్మిక జ్ఞానమందలి ఈ 2 విభాగములను అవగతం చేసుకునగలడు. అట్టి వానికి ఆత్మ కృష్ణ భగవానుడి అంశ అనేది పూర్తి జ్ఞానము సులభముగా కలుగుతుంది. కృష్ణ భగవాన్ దివ్య కర్మలను అతను అర్థం చేసుకునగలడు. అట్టి జ్ఞానము అతనికి లాభదాయకమును. భగవంతుడి దివ్య కర్మలు అతని చేతనే చర్చింపబడినవి. అట్టి గీతోపదేశాన్ని అవగాహన చేసుకోలేనివాడు శ్రద్ధారహితునిగాను భగవంతుడితో ఇవ్వబడిన కొద్దిపాటి స్వతంత్రాన్ని దుర్వినియోగపరిచిన వాడుగాను భావించబడ్డు. అట్టి ఉపదేశం లభించిన పిమ్మట సచ్చిత్ ఆనంద స్వరూపునిగా కృష్ణ భగవంతుడి నిజతత్వాన్ని తెలుసుకోలేనివాడు నిజముగా పెద్ద మూర్ఖుడు. అట్టి అజ్ఞానము కృష్ణ చైతన్యమునందలి నియమములను పాటించడం ద్వారా క్రమముగా తొలగిపోగలదు. వివిధ దేవతల కొరకై చేయబడి యజ్ఞముల ద్వారా, పరబ్రహ్మోపాసన ద్వారా, బ్రహ్మచర్యం ద్వారా, నియమిత గృహస్థ జీవనం ద్వారా, యోగం ద్వారా, తపస్సు ద్వారా, భౌతిక సంపత్తులను త్యాగము చేయటం ద్వారా, వేదాధ్యయనం చేయడం ద్వారా, వర్ణాశ్రమ ధర్మములను అనుసరించడం ద్వారా కృష్ణ చైతన్యము క్రమముగా జాగృతము కాగలదు. ఇవన్నీ నియమిత కర్మలపై ఆధారపడిన యజ్ఞములుగా చెప్పబడ్డం. కానీ వీటన్నిటి అందలి ముఖ్య విషయం ఆత్మానుభవమే కనుక ఆ లక్ష్య సాధనని వాంఛించేవాడు భగవద్గీత యొక్క నిజమైన విద్యార్థి కాగలడు. అట్లుగాక కృష్ణుని ప్రామాణికతనే శంకించేవాడు పతనాన్ని పొందును. భగవద్గీత అధ్యయనాన్ని కానీ ఇతర శాస్త్ర అధ్యయనాన్ని కానీ గురు సన్నిధిలో సేవ శరణాగతితో వనరింపవలను. ఆధ్యాత్మిక గురువు అనంతకాలము నుండి అవిచ్ఛిన్నముగా వచ్చుతున్న గురు పరంపరలో ఉన్నటివాడు. అనేక లక్షల సంవత్సరాల పూర్వం సూర్యదేవుడికి ఉపదేశింపబడిన తదుపరి అతని ద్వారా దరిద్రి అందు రాజఋషుల ద్వారా వ్యాప్తి పొందిన కృష్ణ భగవాన్ని ఉపదేశము నుండి గురువు ఏమాత్రము వైదొలగడు. కనుక ప్రతి ఒక్కరూ భగవద్గీత మార్గమును దాని అందే తెలుపబడిన రీతిన అనుసరించు, ఇతరులను సత్యమార్గం నుండి పెడత్రోవ పట్టించు, సొంత సిద్ధాంతముల ఎడ జాగరూకులై ఉండేవారు. కృష్ణ భగవాను నిశ్చయముగా దివ్య పురుషుడు, అతని కర్మలన్నీ దివ్యము. ఈ విషయం తెలుసుకున్నవాడు గీతాధ్యయనం ఆది నుండి ముక్తి మార్గంలో వెళ్ళగలడు. శ్రీమద్ భగవద్గీత ఎన్నలి దివ్య జ్ఞానం అనే 4వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తం. ఓం అజ్ఞాన త్రివిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వాపదాంతకం. అందరం జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది ఘోర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అజ్ఞానం వల్ల హృదయం నుండి కలిగిన సంశయాల్ని జ్ఞానం అనేది ఖడ్గము చే ఛేదించి వేయము. ఓ భారత యోగ సమన్వితుడై యుద్ధం చేయుటకు లెమ్ము. ఇంతకుముందు కూడా ఒక చిన్న దృష్టాంతాన్ని నేను చెప్పాను. అది ఈ శ్లోకం సందర్భంలో మరొక మాట చెప్పుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఆ దృష్టాంతం పేరు త్రికాలదర్శి లేదా అతను సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగేదంతా అంటే జ్ఞానంగా ఉన్నటువంటి వాడు. సంక్షేపంగా ఈ దృష్టాంతం వచ్చి ఇది మనందరికి కూడా వర్తిస్తుంది. మనంతా కూడా వైభవంగా ఆనందంగా బ్రతకవచ్చు, కానీ మనం ఎంత కష్టపడుతున్నాం కానీ మనం దరిద్రాన్ని తప్పించుకోలేకపోతున్నాం, లేదా వైభవం ఉన్నా కూడా ఆనందం మాత్రం మనకి దొరకటం లేదు. అందుకని ఒకసారి ఒక సర్వజ్ఞుడు అనేటువంటి జ్యోతిష్యుడు ఆయన బజార్లో అసలు ఎదురకుండా మనిషి వస్తున్నాడు. ఆయన చిరిగిన గుడ్డలు వేసుకుని 3 పూట్ల తినడానికి కూడా తిండి లేకుండా అట్లా ఇబ్బంది పడేటువంటి వ్యక్తి. ఈ జ్యోతిష్యుడు దరిద్రుడిని చూసి అంటాడు, నువ్వు కోటేశ్వరుడు అయ్యా, నువ్వు నీకు అమితమైనటువంటి సంపదలు ఆస్తిపాస్తులు ఉన్నాయి, పిస్తున్నాడు వాళ్ళలాగా బతుకుతున్నాడు అని మైజర్ పిస్తున్నాడులాగా బతుకుతున్నాడు. ఆ జ్యోతిష్యుడు పేరు పోసినటువంటి జ్యోతిష్యుడే నీ దరిద్రుడు అంటాడు. మీరు నాతో వేళాపాలు ఆడమాకండి, నేను మూడు మూడు తిండి కూడా దోచుకున్నటువంటి దరిద్రుడి. మీలాంటి వ్యక్తి మాలాంటి వాళ్ళతో ఈ రకంగా పర్యాసాడడం ఉచితం కాదు అంటే అప్పుడు ఆ సర్వజ్ఞుడు అంటాడు, మాకుండేటువంటి హోదాతో మాకుండేటువంటి బిజీగా ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ ఉండేదంగా హస్తవాసి ఉన్నటువంటి జ్యోతిష్యులు అనుకోండి, కొంచెం వాళ్ళకైనా టైం ఉంటుంది అది ఎంతమంది కాబట్టి ఆయన అన్నాడు, నేనే నీతో పర్యాసం ఆడడానికి కానీ లేదా పని లేకుండా నేను నీతో కానీ నేను ముఖం చూస్తున్నాను, చూసి మాకు ఈ తలరాతలు చదవడం చేతిరాతలు చదవడం మాకు అలవాటు, ఎవరి ఫీల్డ్ వాళ్ళు కానీ నేను చూడగానే నిజంగా నీ పరిస్థితి మాకు తెలుసు చేస్తున్నాను అంటే ఆ దరిద్రుడు సంతోషపడ్డాడు. ఏదో ఇట్లా మనకేదో సిరులు చుట్టుకోపోతున్నాయి, ఎట్లా వస్తుంది నాకు ఏం చదివేం లేదు ఉద్యోగం లేదు ఆస్తి ఏం లేదు ఎట్లా నేను కోటిస్తానండి అంటే అప్పుడు ఆ సర్వజ్ఞుడు చెబుతాడు, ఒక పొరపాటు జరిగింది నీ జీవితంలో నిజానికి నువ్వు కోటిస్తుడే కానీ నీ కోట్లు ఎక్కడ తెలియకుండా బతుకుతున్నావు నువ్వు, నువ్వు ఉండేటువంటి పూరి గుడిసా దాని కింద లంకె బిందులు ఉన్నాయి అది నీకు తెలీదు కాబట్టి నువ్వు నీ గుడిసెని కింద తవ్వినట్లయితే లంకె బిందులు బయటపడతాయి కాబట్టి నువ్వు కోటిస్తుంది కానీ ఒక షరతు, నువ్వు నీ గుడిసెని ఉత్తరం వైపు నుంచి తవ్వితే ఆ లంకె బిందుల మీద నీ చేయబడే లోపలే ఉత్తరం అక్కడ యక్షులు ఉన్నాడు, యక్షులు యక్షులు డిస్టర్బ్ చేస్తున్నాయంటే నీకు ప్రాణాంతకం అవుతుంది, నీకు లంకె బిందులు లేదని ప్రాణం కూడా పోతుంది కానీ ఆ రిస్క్ ఉంది అంటే ఉత్తరం వైపు నుంచి నువ్వు మాక అదే రంగా దక్షిణం వైపు యమలోకం ఉంది అక్కడ కాలనాగు ఉంది, నువ్వు నీ గుడిసెకి దక్షిణ వైపు తవ్వడం ప్రారంభిస్తే అక్కడ కూడా నీ ప్రాణం పోతుంది. ఆ తర్వాత పడమర వైపు, పడమర వైపు తవ్వాలంటే అక్కడ తేళ్ల పుట్టలు ఉన్నాయి అవి డిస్టర్బ్ అయినాయంటే అది కుట్టడం ప్రారంభిస్తే నువ్వు లంకె బిందులు అవి సరిపోయావు. కాబట్టి నువ్వు తూర్పు వైపు నుంచి, తూర్పు వైపు నుంచి అయితే ఎడ్డం లేకుండా తిన్నగా నుంచి లంకె బిందులు దగ్గరికి పోతుంది అప్పుడు నీ పని అవుతుంది అని చెప్పి ఆ దృష్టాంతం యొక్క మర్మాన్ని ఆయన చెబుతాడు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా భగవద్గీతను చదువుకుని లంకె బిందుల్ని పొందవచ్చు కదా, భగవద్గీత జ్ఞానాన్ని మన చదువుతో సంబంధం లేదు, మన దరిద్రంతో సంబంధం లేదు, మన పలుకుబడితో సంబంధం లేదు, ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఆనందం పొందడం వీలు కాదు. కాబట్టి తిన్నగా నువ్వు ఆనందాన్ని పొందాలంటే భగవద్గీతలో ఆనందానికి తిన్నని మార్గం చెప్పబడింది, కానీ నువ్వు భగవద్గీతని ఏ పద్ధతిలో చదవాలో ఆ పద్ధతిలో చదవనట్లయితే ఆ భగవద్గీత నీకు ప్రాణాంతకం అవుతుంది అంతే కదా. ఎట్లా ఎంతమంది భగవద్గీత చదువుతారు ఇక్కడ చెప్పారు ఒక సద్గురువు యొక్క నేను భగవద్గీత జ్ఞానం పూర్ణ జ్ఞానం పూర్ణ జ్ఞానాన్ని మనకుండేటువంటి మట్టి తలకాయతో మనకుండేటువంటి పరిమితమైనటువంటి యోగ్యతలతో మనం భగవద్గీత అర్థం చేసుకునే అవకాశం లేదు. అందుకే మన శాస్త్రాలు చెప్పబడింది, నువ్వు గురువు దగ్గరికి వెళ్ళక తప్పదు అనే శ్లోకాలు ఉన్నాయి. తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. నువ్వు ఈ ఉత్తమ జ్ఞానాన్ని పొందాలంటే, అంటే ఈ భౌతిక జగత్తు నుంచి మనకి విడుదలను కలిగించేటువంటి ఈ జ్ఞానాన్ని పొందాలంటే, తస్మాత్ గురుం ప్రపద్యేత, నువ్వు గురు ప్రపత్తి, నువ్వు గురువు యొక్క ఆశ్రయాన్ని, ఆ గురువు యొక్క యోగ్యతలు కూడా భగవద్గీతలు చెప్పబడ్డాయి. సద్గురు, సత్ అంటే భగవంతుడు, కృష్ణుడు గురించి చెప్పేటువంటి గురువు దగ్గరికి అదే రకంగా మన ఉపనిషత్తుల్లో ఇంకో శ్లోకంలో చెప్పబడింది, గురు ఆగశ్య తద్విజ్ఞానార్థం తద్విజ్ఞానార్థం సగురు ఏవాది గశ్యత్. నువ్వు ఆత్మజ్ఞానాన్ని సక్రమంగా తెలుసుకోవాలంటే, మనకి మామూలుగా ఆత్మజ్ఞానం అంటే నేను శరీరం కాదు ఆత్మని, నేను మనస్సు కాదు ఆత్మని అని తెలుసుకుంటే మనం జ్ఞానం పొందినట్లు భావిస్తాము. కానీ భగవద్గీతలో కేవలం ఆత్మను తెలుసుకోవడం గురించి కాదు చెప్పింది, భగవద్గీతలో పూర్ణంగా మనం ఆత్మను గురించి తెలుసుకున్నా కూడా ఈ ఆత్మని, ఈ ఆత్మ ఈ శరీరంలో ఎందుకు వచ్చి నా 4 సార్లు పడుతుంది, మన ఎందుకు ఈ శరీరంలోకి వచ్చి రోగాలు పాలయ్యి భయాలు ఆందోళనతో బతుకుతున్నాం, అది కేవలం ఆత్మను తెలుసుకోవడం వల్ల మనం ఈ సంసార బంధాలని విశ్చేదన చేసుకోలేము, దీని నుంచి బయటపడలేము. అదే రకంగా మనం భగవంతుడు ఉన్నాడు కానీ ఆయన నిరాకారుడు, చాలామంది ఈ అబ్బాగులు అనుతూ ఉంటారు, నిజానికి తమాషా విషయం. భగవంతుడు ఉన్నాడు కానీ నిరాకారుడు అంటే ఇంకో శబ్దాలు భగవంతుడు లేడన్నారు, ఆయన నిరాకారుడైతే చూసేదాన్ని మీరు, భగవంతుడు ఉన్నాడు కానీ ఆయన నిరాకారుడు. చాలామంది గొర్రెలాగా తలకాయలకి అద్వైత సంప్రదాయాన్ని పెట్టుకుంటున్నారు. నేను వాళ్ళకి కొంత ఆత్మజ్ఞానం గురువు నుంచి కలుగుతుంది, ఇంకా తర్వాత గురువు ఏ చదువుతున్నా కూడా దేవుడి గురించి కూడా ఏ చదువుతుంటే అదంతా కూడా కొంత మనకి. ఉదాహరణకి మనకి ఈ శరీరం ఏ రకంగా మలమూత్రాలతో తయారైంది, లేదా ఈ శరీరం రక్త మాంసాలతో తయారైంది, ఈ శరీరం జడ వస్తువు కాలం దీన్ని నాశనం చేస్తుంది కాబట్టి దీని నుంచి ఈ భోగాల నుంచి బయటపడు, మనకి బాగానే ఉంది జ్ఞానం కరెక్టే కదా. తర్వాత మనం ఎక్కడికి పోవాలా అది తెలుసుకోవాలా, అంటే ఇది భక్తులకి నిరాకారవాదులకి ఇక్కడ దాకా కామన్. అప్పుడప్పుడు మీరు MBBS చదవాలా లేదా ఇంజనీరింగ్ చదవాలి, కానీ 10th క్లాస్ అందరికీ కామన్, ఆ తర్వాత లైన్ మారుతుంది కదా 10th క్లాస్ దాకా. ఆ రకంగా మనం దేవుడిని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఒక లెవెల్ దాకా మనకి కామన్. ఈ శరీరం అనేటువంటిది మనకి దుఃఖాలను కలిగిస్తుంది, ఆ తర్వాత మనం కోరికలు చంపుకోవడం, తర్వాత మనం భగవంతుల్లో లీనమవ్వాలనుకోవడం, ఇట్లా రకరకాల అభిప్రాయాలు. కానీ భగవద్గీతను చెప్పినటువంటి మార్గం, నువ్వు నువ్వు దాసుడివి. ఈ సంసారంలో ప్రతి వ్యక్తి కూడా దాసుడు. మనం ఆల్రెడీ మనం మనిషి ప్రశాంతంగా బతకకుండా పెళ్ళం బిడ్డల్ని తెలుసుకుని వాళ్ళకి సేవ చేస్తుంటాం. ఎందుకంటే మనం దేవుడికి సేవ చేయకపోతే ఇంకో సేవలు దిగాల. ఇది కాకపోతే మనం దేశ సేవ దీనికంటే కూడా ఎక్కువ చేస్తాం. అది కాకపోతే సమాజ సేవ అంత చెప్పుకుంటా ఉంటే గవర్నమెంట్ సర్వెంట్ని ప్రైవేట్ సెక్టర్లో సర్వెంట్ని అందరు చెప్పుకోవాల్సిందే కదా సర్వెంట్. అట్లే కాదు ప్రధానమంత్రి కావాలని రాష్ట్రపతి కావాలని ఓట్ల కోసం మన దగ్గరకు వచ్చి నేను మీకు సేవ చేసుకుంటానని ప్రధానమంత్రి చేయండి, మీకు సేవ చేసుకుంటానని ప్రధానమంత్రి తర్వాత చేస్తాను లేదు కానీ కొన్ని మన దగ్గరకు వచ్చి దండాలు పెట్టి అడుక్కోవాలి ఓట్లు మీకు సేవ చేస్తాను అంటే వాడు కూడా సేవకుడే. నిజానికి భగవంతుడు ఒక్కడే యజమాని. ఇక్కడ ఎవరు భగవంతుడు తప్ప ఎవరు యజమాని అయ్యే అవకాశం లేదు. ఏకలేర ఈశ్వర కృష్ణ ఆర సభ భృత్య. శంకరుడు కానీ బ్రహ్మదేవుడు కానీ బలరాముడు కానీ ఎవరైనా కూడా అంత కూడా అంటే భగవంతుడి యొక్క అవతారాలు కూడా ఎప్పుడైతే రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ నాలుగు భగవంతుడి తత్వాలే. అక్కడ రాముడు భగవంతుడు మిగతా వాడు కాదని కానీ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు అంటే కృష్ణ బలరాముడు అటు ఇద్దరు కూడా భగవంతుడి రూపాలే కదా. ఆయన కూడా బలరాముడు ఎప్పుడు కూడా ఆయన తత్పరుడై ఉంటాడు. అనంత శేషుడు అనంత శేషుడు భగవంతుడికి ఆయన పౌళించేటువంటి బెడ్గా లేదా భగవంతుడికి గొడుగ్గా అనంత శేషుడు ఇట్లా రకరకాల సేవలు చేస్తున్నాడు. ఆయన స్వయంగా ఆయన కూడా భగవంతుడే. భగవంతుడి యొక్క రెండు రూపాలు ఆయన కూడా. ఎందుకంటే కృష్ణుడు ఆది పురుషుడు, కృష్ణుడు ఆది దేవుడు. అక్కడ భగవంతుడి నుంచి వచ్చే విస్తారాలు అట్లే మనం రామాయణంలో చూస్తాం. రాముడు పోతాడు పరశురాముడు ఎదురవుతాడు మహేంద్ర పర్వతం దగ్గర పరశురాముడు ఎదురవుతాడు. రాముడు పరశురాముడు ఇద్దరు కూడా భగవంతుడి యొక్క అవతారాలు. కానీ రామాతరాయణప్పుడు పరశురాముడు ఆయన రాముడికి లొంగి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రకంగా భగవంతుడి యొక్క వేరే రూపాలు కూడా. అందుకే భగవంతుడు తన విశ్వరూపంలో 11వ అధ్యాయంలో విరాట్ రూపంలో ఆయన నువ్వు చూడాలనుకున్నటువంటి ఈ బ్రహ్మ విష్ణు మహేష్ ఎనిమిది తర్వాత 33 కోట్ల దేవతలు అంత కూడా భగవంతుడు విరాట్ రూపంలో. అదే రకంగా భగవంతుడు తన విభూతుల గురించి చెబుతూ ఆయన అంటాడు రుద్రానాం శంకర శాస్త్రి ఆదిత్యానాం అహం విష్ణు. భగవద్గీత వైష్ణవ గురువుల మార్గదర్శనం చదివినట్లయితే నేను చాలామందికి అపో విష్ణువు నుంచి దశావతారం వస్తాను. కానీ భగవద్గీతలో మనకి ఏదైతే ప్రమాణం దేన్నైతే మన ఆచార్యులు ప్రమాణ త్రయం అంటారు కానీ భగవద్గీత ఒకటి. ఆ భగవద్గీతలో కృష్ణుడు నేను దేవతల్లో నేను విష్ణువుని, నేను రుద్రుల్లో నేను శంకరుణ్ణి, శస్త్రధారుల్లో నేను రాముణ్ణి, రామ శస్త్ర వృతామని కృష్ణుడు చెబుతున్నాడు నేను భగవద్గీతలో. నేనే రాముణ్ణి, నేనే విష్ణువుని, నేనే శంకరుణ్ణి నేనే చెబుతున్నాను. కాబట్టి కృష్ణుడు ఆయన ఆది పురుషుడు. ఎవరికైతే సంశయం లేకుండా తెలిసిపోతుందో, ఎవరైతే మునిగిన తేలిన కృష్ణుడు అని పట్టుకుంటారో అటువంటి వాళ్ళు ఎంత కటిక దరిద్రులైనా వాళ్ళు ఎలాంటి హోదా లేని వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా వాళ్ళు ఆ కృష్ణ మంత్రాన్ని పట్టుకున్నారంటే వాళ్ళు జీవితంలో సాధించలేనటువంటి అంటే ఏముంటుంది, వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది, వాళ్ళకి పరువు ప్రతిష్టలు కలుగుతాయి, వాళ్ళకి సంపత్తులకి లోటు ఉండదు. కేవలం మన కృష్ణుల్లో ఉండగలిగితే ఎన్ని కూడా వస్తాయి, దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కృష్ణుడు చెబుతున్నాడు భగవద్గీతలో, నన్ను నమ్ముకున్న వాళ్ళ యోగక్షేమాలు అనన్యాశ్చిత ఎంతో మా ఏ జన మరియు పాతతే తేషాకి తేషాం నిత్యాది యుక్త నా యోగక్షేమం మహా. మళ్ళీ మనం వెనక్కి పోయి ఆ స్టోరీ సర్వజ్ఞుడి ఆయన చెప్పాడు, నువ్వు ఉత్తరం వైపు తవ్వడం ప్రారంభించమాక, దక్షిణం వైపు తవ్వమాక, పడమర వైపు కూడా నువ్వు తవ్వమాక, నువ్వు తిన్నగా తూర్పు వైపు, అంటే లంకె బిందెలు ఉన్నాయి కానీ అవి మనకి దొరకాలంటే మనకి తెలుసుండాల. అదే భగవద్గీత అనేది, భగవద్గీతని కల్పవృక్షం అన్నారు. భగవద్గీతని కల్పవృక్షం కామధేనువు ఆది శంకరాచార్య గారు భగవద్గీత మహత్యాన్ని గురించి చెబుతూ ఆయన అంటాడు, సర్వోపనిదో సర్వోపనిషదో గావో తోక్త గోపాల మదన పార్థ వస్త సుధీర్మొక్త దుగ్ధం గీతామృత మహత్. మన వేదాలన్నింటినీ ఒక ఆవుతో పోల్చినట్లయితే మొత్తం వేదాలన్నీ కూడా ఒక ఆవుతో పోల్చినట్లయితే, అర్జునుడు దూడైనట్లయితే, కృష్ణుడు గోపాలుడు ఆయన ఆయన గొల్లవాడైనట్లయితే, అంటే వేదాలంతా వేదాల్లో అంత జ్ఞానం అంతా ఉంది కానీ మనం ఆ వేద రహస్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. నిజంగా ఆవు ఆవు నుంచి పాలు పట్టుకోవడం మనకి రావాలా, లేకపోతే ఆవు మనల్ని కాళ్ళతో తన చుప్పాలు చేయకపోవచ్చు, ఆవుని ఎట్లా మనం మంచిగా చేసుకుని దాని నుంచి పాలు పట్టుకోవాలి తెలియాలి. అట్లా వేదాల్లో జ్ఞానం అంతా ఉంది కానీ ఎక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడ చదువుతో ఏది తెలుసుకోవాలి వేదాల నుంచి, అది అగమ్యకు వచ్చింది. వేదాలు లక్షల లక్షల శ్లోకాలు కాబట్టి భగవంతుడే వేదాలన్నింటినీ మనం ఒక ఆవుతో పోల్చినట్లయితే భగవంతుడు ఆయన గొల్లవాడు, ఆయన ఆవు పాల్పితుడు. ఎవరి కోసం పెరుగుతున్నాడు ఆయన? అర్జునుడు తన భక్తుడైనటువంటి అర్జునుడి కోసం. కాబట్టి భగవద్గీత తెలుసుకోవాలంటే మనకు అర్జునుడు లాంటి యోగ్యత ఉండాలి. ఎంటెక్ చదువుకున్నా నేను భగవద్గీత చదివి పారేస్తా, నేను బ్రాహ్మణ కులంలో పుట్టా, నేను బాగా తెలివితేటలు ఎక్కువ, ఎందుకంటే నేను కంప్యూటర్ డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చేయగలను, కానీ భగవద్గీత కూడా నేను నేర్చుకోగలను, దానికి నేను సంబంధం లేదు. ఇప్పుడు ఎవడ అన్నాడంట చిన్న లైట్ తయారు చేసి ఇట్లాగే నేను కొద్ది రోజుల్లో సూర్యుడు కూడా తయారు చేస్తాను, ఆయన లైట్ తయారు చేసి కొద్ది రోజుల్లో నేను సూర్యుడు కూడా తయారు చేయబోతున్నాను, ఎవరు నమ్ముతారు? అట్లాగే మనం చిన్న చిన్న యంత్రాలు ఇచ్చేసి మనిషిని కూడా తయారు చేస్తాం, జీవాన్ని కూడా పోస్తాం. నువ్వు తయారు చేసిన యంత్రంలో జీవం ఏం లేదు, యంత్రం చూపించిన తర్వాత జీవాన్ని తయారు చేస్తాయంటే మనం ఎవరిని మూర్ఖులు చేసి ఈ మాటలు చెప్పగలం? మనకి అప్పుడు వైజ్ఞానికులు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, మనిషి హత్య చేస్తున్నాడు, ఇచ్చే చేస్తున్నాడు, ఆ తర్వాత మేము చావు లేకుండా చేస్తామని. అది గీత జ్ఞానం లేనివాడు గొర్రెలాగా తలకాయలుకోవచ్చు కానీ గీత జ్ఞానం ఉన్నవాడు దీనంతా కూడా వాళ్ళు ఒప్పుకోరు. మీరు ఎవరినైనా మూర్ఖులు చేయొచ్చు కానీ గీత జ్ఞానం ఉన్నవాళ్ళని మనం మూర్ఖులు చేయడం వీలు కాదు. అదే రకంగా మనం ఒక లైట్ తయారు చేసాం, వెలుగుతుంది, గొప్ప విషయమే. దానికి కరెంట్ సప్లై కావాలా, కరెంట్ సప్లై లేదు. మనం ఇప్పుడే చూసాం క్లాస్లో మూడు మాటలు పవర్ కట్ అయింది, లైట్ ఉన్నా కూడా ఎరగలేదు, ప్రేరు లేదు. కానీ సూర్యుడికి ఎనగ్రీ కరెంట్ సప్లై అక్కర్లేదు, స్వయం ప్రకాశం బలం ఉంది కదా. అది వాడు బల్బు తయారు చేసి నేను సూర్యుడు తయారు చేస్తానంటే నేను పిల్లకాయలకి ఇట్లాంటి విషయాలు చెప్పుకో. కానీ మా దగ్గర ఇట్లా చేస్తే మేమే దీన్ని నమ్మే వాళ్ళం కాదు. అటు భగవద్గీతని మనం తెలుసుకోవాల్సినటువంటి పద్ధతులు తెలుసుకున్నట్లయితే మన జీవితంలో మనకి ఎలాంటి యోగ్యతలు లేకపోయినా కూడా, ఎలాంటి యోగ్యతలు కూడా అంటే మన జీవితాన్ని మనం క్షణంలో మనం మార్చుకోవచ్చు. కానీ మనకి కృష్ణుడు అంటే నమ్మకం ఉందా, మనకి భగవద్గీత అంటే శ్రద్ధ ఉందా? ఈ స్టోరీలో ఉత్తరం దక్షిణం పడమర తవమాక అంటే భగవద్గీత ఏంటంటే భగవద్గీతలో దానిలో కర్మల గురించి, జ్ఞానం గురించి, దానిలో ధ్యానం గురించి విషయాలు ఉన్నాయి. కానీ భగవద్గీతలో చేయమని చెబుతున్నటువంటి కృష్ణుడు భక్తి. ఇవన్నీ కూడా మెట్లు, మనకి తిన్నగా ఎగిరి భయంతో సూచేవారు కూడా చేత కాకపోతే మనం మెల్లిగా మెట్లు ఎక్కలేదు. అంటే మనం లిఫ్ట్ పెట్టుకోవాలంటే 5 లక్షలు 6 లక్షలు డబ్బు ఉండాలి. అది లేకపోతే మనం 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టుకోలేకపోతే మనం మెట్లు వేసుకొని 50 వేలు 60 వేలు ఖర్చు పెట్టి మెట్లు వేసుకోవచ్చు. పైకి ఎక్కడ మెల్లిమెల్లిగా రావాలి. ఆ రకంగా మనకి కృష్ణ భక్తులు గురువుగా దొరకనట్లయితే మనం తంటాలు పడుతూ అది ఇది అన్నీ చేసుకుంటూ ఉంటాం. కానీ మెల్లిగా ఫైనల్గా రావాల్సింది మళ్ళీ మనం పై అంతస్తు చేరుకోవాలి. అది చేరుకున్నట్లయితే మనం ఇంకా మెట్ల మీద ఉన్నట్లేక. అంటే ఇక్కడ యక్షుడు అంటే ఎవరైతే జ్ఞాన మార్గంలో ఇరుక్కుంటారో వాళ్ళు ఆ జ్ఞాన మార్గం నుంచి బయటపడలేరు. జ్ఞాన మార్గంలో ఏమని చెబుతారు, అహం బ్రహ్మాస్మి తత్వమస్మి. దాని అర్థం నువ్వే దేవుడివి. నిజానికి మన శాస్త్రాల్లో అహం బ్రహ్మాస్మి ఉంది. అహం బ్రహ్మాస్మి అంటే నువ్వు ఆయన కోవకు చెందినటువంటి వాడివి. యుఆర్ లైక్ హిమ్, యు ఆర్ నాట్ హిమ్ బట్ యుఆర్ లైక్ హిమ్. అంటే మనం ఎప్పుడైనా వాడు దేవుడు లాంటి వాడు అంటే చాలా మంచివాడిని, వాడు దేవుడు అనుకున్నాం, వాడు దేవుడు లాంటి వాడు. దేవుడు లాంటి వాడు అంటే అతను మంచితనం ఉంది కాబట్టి అతను చూస్తే మనకి దేవుడు గుర్తొస్తూ ఉంటాడు. కాబట్టి మంచితనం దేవుడి యొక్క ఒక లక్షణం. కానీ దేవుళ్ళు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆయన సృష్టిస్తాడు, ఆయన ఏదైనా కూడా చేయగలడు. కానీ మంచి ఆయన అవన్నీ కూడా చేయలేడు కొంత. కాబట్టి దైవ లక్షణాలు ఉన్నాయి కానీ ఆయన దైవం కాదు. దాని అంటారు గాడ్ లైక్, డివైన్ డివినిటీ. డివినిటీ అంటే భగవంతుడు, డివైన్ అంటే దైవగుణాలు. దైవగుణాలు మనం కూడా పొందొచ్చు. కానీ తేడా ఏంది, ఉదాహరణకి మనకి 100 ఎకరాల భూమి ఉండొచ్చు, పెద్ద విషయం. ఎవరికైనా 500 ఎకరాలు ఉండొచ్చు. కానీ కృష్ణుడు ఈ భూమికి అంతానే కాదు, ఈ లోకాలన్నిటికీ కూడా భగవంతుడు, ఆయన యజమాని. ఎవరైనా చెప్పుకోగలరా, నాకు 500 ఎకరాలు ఉన్నాయి, 5 వేల ఎకరాలు ఉన్నాయి. కానీ కృష్ణుడు చెప్తున్నాడు సర్వలోక మహేశ్వరం, ఈ లోకాలన్నిటికీ నేను యజమాని. ఎవరు చెప్పుకునేటువంటి దమ్ములు ఎవరికి ఉండవు కదా. కాబట్టి కృష్ణుడికి మనకి తేడా ఏంది, మనకి పొలం ఉంది, కృష్ణుడికి భూములు ఉన్నాయి. కానీ కృష్ణుడికి ఉండేటువంటి భూముల్ని మనం లెక్క పెట్టలేము. ఆయనకి ఎంత ఆస్తి ఉంది భగవంతుడికి, కానీ మన ఆస్తికి ఒక లెక్క అనేది ఉంటుంది. ఎంత ఉన్నా కూడా మనం దానికి ఒక లెక్క అనేది ఉంటుంది. అట్లా అంటే భగవంతుడికి మనకి ఉండే తేడా అది. అంటే కానీ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కేవలం అటువంటి వాళ్ళు జ్ఞానం ద్వారా భగవంతుని తెలుసుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు కల్పనల్లో బతుకుతూ ఉంటారు, వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు నేనే దేవుణ్ణి అని ఒక దాన్ని వాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు కొంతమందికి మంత్రి గారు కావాలి, మంత్రి గారు కావాలంటుంది, కానీ మంత్రి గారు కాలేకపోతే అతని మైండ్ డిస్టర్బ్ అయి పిచ్చి ఎక్కుతుంది కదా. అంతే కదా, ఏదైనా మనకి తీరని కోరికలు ఉంటే అప్పుడు పిచ్చిలాగా మనం వచ్చారు, మనం కళలు కట్టో ఊహించుకుంటూ కానీ కోరిక తీరలేదు మన మైండ్ కాదు. ఈ జ్ఞాన మార్గంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు నేను దేవుణ్ణి, వీళ్ళు ఎంతమంది ఇటువంటి విషయాలు విన్నారు తెలీదు. వైష్ణవ సంప్రదాయాన్ని తప్పించి మేము చూద్దాం, చాలామంది మీరు మందిరానికి రండి, మీరు వచ్చి ఈ పూజల్లో ఈ ప్రవచనాల్లో కీర్తనలో పాల్గొండి. వాళ్ళు ఏమన్నా ఉంటారు స్వామి, మీరు టీవీలో ఆస్థ సంస్కృతి ఈ ఛానల్స్లో వస్తుంది, రోజంతా ఏ చూస్తూ ఉంటాం పెట్టుకుని అని చెబుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు తేల్చి చదువుతూ ఉంటారు, ఎవరికైతే ఇట్లాంటి తిలకం లేదో, ఎవరికైతే గుండు కొట్టుకులు లేదో, ఎవరికైతే కంటిమాల లేదో, తిలక కంటిమాల తిలకము చేతిలో ఇది లేదో వాళ్ళందరూ మిమ్మల్ని ఉద్ధరించలేరు. నేను వాళ్ళు కృష్ణ భక్తులు కారు, కృష్ణ భక్తులకి ఉండేటువంటి బయట లక్షణాలు అంటే ఇవి ఉండి కూడా కృష్ణ భక్తులు కాకపోవచ్చు, కానీ కృష్ణ భక్తులైన వాళ్ళకి తప్పకుండా ఈ లక్షణాలు ఉంటాయి. కృష్ణ భక్తులకు ఉండేటువంటి బయట లక్షణాలని ఈ తిలకం పెట్టుకోవడం, ముళ్ళు కొట్టుకోవడం, కంటిమాలు వేసుకోవడం, ఇది ఎవరైనా కూడా తెలుసుకోవచ్చు. కానీ ఎవరైతే కృష్ణ భక్తులు అవుతారో వాళ్ళు తప్పకుండా మన శాస్త్రాల్లో భక్తులకి ఎలాంటి అలంకారాలు ఉండాలో, అందుకే మీరు ఆశ్రమంలో జరగకపోయినా కూడా మీరు గుండు కొట్టుకోకపోయినా మీరు పిల్లకు ఉండాలి వెనకాల జుట్టు ఉంటుంది, మీరు నెలకొకసారి హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు మీరు మంగళాన్ని చెప్పాలా ఇక్కడ ఉండే జుట్టు కట్ చేయమాక మిగతా అంతా కూడా హెయిర్ కట్ ఇది మాత్రం పెట్టుకోవాలి. ఈ వైష్ణవుడి యొక్క లక్షణం. గృహస్థులు అయినటువంటి వాళ్ళు బయట ఉంటున్నప్పుడు వాళ్ళు వేరే ఉద్యోగం ఇలా గుండు కొట్టుకోకపోవచ్చు, కానీ పిల్లకు మాత్రం ఉంచుకుంటారు, తర్వాత తిలకం పెట్టుకోవడం ఇది కంటి మాల వేసుకోవడం. అండ్ మేము చేస్తాం టీవీలో మనం చూస్తున్నప్పుడు మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఎవరికైతే గడ్డాలు మీసాలు ఉన్నాయో తిట్టిట్ట వాళ్ళకి జుట్టు ఉండి విరగొచ్చిన జుట్టు ఉండి మీసాలు గడ్డాలు ఉండి అది ఇట్లా ఎర్రటి బొట్లు పెట్టుకుని లేదా ఇట్లా అడ్డుబోట్లు పెట్టుకుని మీరు వెంటనే గుర్తించు ఈయన కృష్ణ భక్తులు కాదు. నేను కృష్ణ భక్తులు అయినట్లయితే సహజంగా లోపల నుంచి భగవంతుడు ఆ కోరికను కలిగిస్తాడు. ఏ రకంగా వైష్ణవ కలకం ఈ రెండు లైన్లు కృష్ణుడి యొక్క చరణాలు, అంటే ఇది తులసి కృష్ణుడి యొక్క చరణాల దగ్గర ఉండేటువంటి తులసి, అటు కరెక్ట్గా కృష్ణుని దేవుడిగా నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి వాళ్ళు మళ్ళీ వరుస నిద్ర లేచేదాకా వాళ్ళు వెలుగులో ఉన్నంతసేపు వాళ్ళు చూసుకుంటారు నా ముఖానికి తిలక ఉండాలి అంటే అప్పుడు కృష్ణుడు గుర్తొస్తాడు. ఇతరులకు మనం ఏం మాట్లాడకుండా కూడా వాళ్ళకి కృష్ణుని మనం గుర్తు చేస్తున్నాం. మీకు చెబుతున్న పాయింట్ జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు యక్షుడు వాత పడినట్లుగా వాళ్ళు ఆధ్యాత్మిక మార్గం నుంచి అంటే భగవంతుని పొందే మార్గం నుంచి వాళ్ళు తొలగిపోతారు, వాళ్ళు పిచ్చిలో బతుకుతూ ఉంటారు నేనే దేవుడు అన్నట్టుగా. యక్షుడు మన జీవితాన్ని నాశనం చేస్తాడు. అదే రకంగా ఆ ధ్యాన మార్గంలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది మనం దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం, మనం చేతులు ఎత్తి కీర్తనలు చేస్తూ ఉంటాం, తర్వాత మనం పాటలు పాడుతూ ఉంటాం, భజనలు చేస్తూ ఉంటాం, కానీ ధ్యాన మార్గంలో ఉన్నటువంటి వాడు భగవంతుడికి కలకాయ లేకుండా మరి గొంతు కాళ్ళు చేతులు ఇచ్చాడని అడిగా గమ్ములు కూర్చోడు. భగవంతుడు మనం గమ్ములు కూర్చోవాలంటే మరి కాళ్ళు చేతులు ఎందుకు ఇవ్వాలని, భగవంతుడు మన కాళ్ళు చేతులు ఇచ్చాడంటే నా సేవ చేయి, నా మందిరాలకు ప్రదక్షిణలు చేయి, నాకు పూజలు చేయి. కానీ ధ్యానం చేసేటువంటి వాళ్ళు వాళ్ళు కాళ్ళు చేతులు ఉన్నప్పుడు గమ్ములు కూర్చుని వాళ్ళు ముక్కు ముసుకుని జీవితాలు భగవంతుడి ప్రపంచాన్ని ఏర్పాటు చేయడం మనకి ఈ చక్కటి సౌకర్యాలు ఇవ్వడం ఇదంతా మనం మనం ముక్కు మూసుకుని కూర్చోవడానికి కాదు. కానీ ధ్యానం చేసేటువంటి వాళ్ళు అక్కడ కూర్చుంటూ ఉంటారు. వాళ్ళు సాధించే సిద్ధులు, వాళ్ళకి శక్తులు కలుగుతాయి, మానసిక శక్తులు. ఎవరిని కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తాం ఏమి చేస్తుంటే భక్తులకి ఏమీ అవసరం లేదు, వాళ్ళు ఏమి పట్టించుకోరు. భక్తులు కలుస్తున్న కావాల్సిన తిండి భగవంతుడు ఒకటి కావాల్సింది, 10 మందికి కావాల్సిన తిండి పెడుతూ ఉంటాడు. కాబట్టి నీ సంసారంలో దేని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అటు దేవుడిని ఏమి అడగక్కర్లేదు, సిద్ధులు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. అటు ఈ భక్తులు వాళ్ళు ధ్యానాలు భగవంతుడు చెప్పినటువంటి భగవంతుడు అంటే నా భక్తుడు కా మన్మనాభ మద్భక్తో మధ్యాజీ నమస్కారం భగవంతుడు చెబుతున్నాడు. నా నమస్కారాలు చేయి, చేతులు ఎత్తి నన్ను పూజించు భగవంతుడు. నా కీర్తనలు చేయి, మనస్సుని నా చింతనలో ఉంచుకో భగవంతుడు క్లియర్గా చెబుతున్నాడు భగవద్గీత. అటు ఇవన్నీ చేయడానికి మానవ శరీరం మనకు కలిగింది. కానీ కొంతమంది ఈ ధ్యానాలు చేసి బాబాలు అయ్యి వాళ్ళకి సిద్ధులు వచ్చి వాళ్ళు దారి చెప్పి జనాలందరూ ఈ సిద్ధులు చూసి వాళ్ళంతా కూడా ఈయన దేవుడు కావాలనుకుని భగవాన్ తీసు భగవాన్ దట్ అని చెప్పి వీళ్ళంతా కృష్ణుని రాముని పక్కన పెట్టేసి అంత జనాలంతా కూడా గొర్రెల్లాగా పడిపోతూ ఉంటారు. సో ఇట్లా ధ్యాన మార్గంలో ఉన్నవాడు కూడా వాళ్ళు ఆ జీవితంలో చరమస్థితిని భగవంతుని కృష్ణ ప్రేమను పొందడం నుంచి వంచితులైపోతారు. ఆ తర్వాత కర్మకాండలు చాలామంది భగవన్ నామం కోసం భగవంతుని ప్రసాదాల కోసం డబ్బు ఖర్చు పెట్టడం కాకుండా వాళ్ళ పేరు కోసం తంటాలు పడుతూ ఉంటారు. అక్కడ ఇచ్చి నా పేరు రాయాలా, వాడు మీద ఈ బావి మీద నా పేరు రాయాలా, అక్కడ రాలేదు అంటే పుణ్యాలు అన్ని కూడా బావులు తవ్వడం, స్కూళ్ళు కట్టించడం, హాస్పిటల్ పెట్టడం, లేదా దళితులకి భోజనాలు పెట్టడం, ఇలా ఈ పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. వీటన్నిటిని అంటారు ఇవన్నీ కూడా. దీనివల్ల మనం ఎక్కడికి పోతాం, దేవుడి దగ్గరికి పోవాలి, మనం పుణ్యాలు చేస్తే స్వర్గాలకు పోతాం. అక్కడ మనం మనం చేసిన పుణ్యాల యొక్క పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని మనం స్వర్గలోకాల్లో అనుభవించిన తర్వాత మనం పుణ్యం ఖర్చు అయిపోతే అక్కడి నుంచి మళ్ళీ మనం తోపు చేస్తారు కదా, నీ పుణ్యం అయిపోయింది మళ్ళీ సంపాదించుకున్నాను అని చెప్పి వీళ్ళు ఒక తోపు చేస్తారు అక్కడ మళ్ళీ కిందకి. అంటే మనం అన్ని పుణ్యాలు చేసినా కూడా మళ్ళీ మళ్ళీ మనం కిందకే రావాల్సి ఉంటుంది. కాబట్టి కృష్ణుడు చదువుతున్నాడు ఈ సర్వజ్ఞుడు దీనిలో చదువుతుంది, నువ్వు కర్మకాండంలో ఇరుక్కోమాక, నువ్వు జ్ఞానకాండంలో ఇరుక్కోమాక, నువ్వు ధ్యానకాండంలో పడమాక, నువ్వు పడాల్సింది ఉపాసన కాండ. ఉపాసన కృష్ణుడిని ఉపాసన చేయి, కృష్ణుని ఆరాధన చేయి. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో కూడా చెబుతుంది ఎవరైతే ఈ అజ్ఞానం వలన హృదయం నందు కలిగిన సంశయాల్ని ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఖడ్గంచే ఛేదించి మేము అప్పుడు యోగ, అప్పుడు మనం భక్తులం కాగలుగుతాం. యోగ అంటే కృష్ణుడితో సంబంధం, మన వాళ్ళని యోగి అంటారు. వియోగం అంటే కృష్ణుడితో సంబంధం లేకపోవడం, యోగం అంటే కృష్ణుడితో సంబంధం ఉండడం. యోగ సమన్వితుడమై యుద్ధము చేయడం అంటే ఎవరైతే కృష్ణ భక్తులు అవుతారో వాళ్ళకు తెలుస్తుంది ఇది కృష్ణ భక్తుడు అంటే కేవలం భజన చేసుకోవడం, కృష్ణ భక్తుడు అంటే కేవలం మందిరాల్లో కూర్చోవడం కాదు. కృష్ణుడి కోసం ప్రతీది చేసేట్లయితే ఏది చేసినా కూడా కృష్ణుడి కోసం, మన వ్యాపారం కానీ మన పనులు కానీ ఏదైనా కూడా అటువంటి యోగా అంటారు. మామూలుగా వ్యక్తులకు తెలియదు మనం భక్తుడు అంటే కేవలం జపం చేసేటువంటి వాడు లేదా కృష్ణుని పూజించేటువంటి వాడు అట్లా కాదు. మనకు విషయం అర్థమైతే యోగి అంటే ఏది చేసినా కూడా. ఇక్కడ అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, అది భక్తి. ఎందుకంటే కృష్ణుడు యుద్ధం కావాలన్నాడు కాబట్టి యుద్ధం చేయడం కూడా భక్తి. కృష్ణుడు ఏది కావాలంటే అది మనం చేసినట్లయితే భక్తి. కృష్ణుడు నాకు నివేదన చేయమంటున్నాడు అంటే మనం వంట వండి కృష్ణుడికి నివేదన పెడితే వంట వండడం కూడా భక్తి. అదే కృష్ణుడు డబ్బు సంపాదించి నా కోసం ఖర్చు పెట్టమంటున్నాడు. మనం వ్యాపారంలో బిజీగా ఉంటే దాని ఫలితాన్ని తీసుకొచ్చి మనం భక్తులు కావడం కోసం, ఇతరులు భక్తులు కావడం కోసం మనం ధనాన్ని మనం ఖర్చు పెడతామంటే మనం బతుకుతున్నది వ్యాపారస్తులాగా, కానీ మనం మన భోగాల కోసం కాదు. కాబట్టి భగవంతుడు చెప్పిన పద్ధతిలో నేను నా వ్యాపారం యొక్క ఫలితాన్ని నేను ఖర్చు పెట్టాలా, భగవంతుడు నన్ను అప్పుడు అన్ని రకాలుగా చూసుకుంటాడు అనేటువంటి పద్ధతిలో మనం వ్యాపారం చేస్తే మన వ్యాపారం కూడా భక్తే. అందుకని ప్రభుపాదం చెబుతారు, ఈ భక్తి అనేటువంటిది, భజ అనేటువంటిది సర్వవ్యాపకమైనటువంటిది. అది కేవలం సంకుచితమైనటువంటి అర్థంతో కూడినటువంటిది కాదు. భక్తి అంటే మనం భగవత్ ప్రేమలో ప్రతీది కూడా మనం కృష్ణుని కోసం చేసుకోవడం, అంత విస్తృతమైనటువంటి అర్థం ఉంది. అటువంటి వ్యక్తిని యోగి అంటాం మనం. అది భగవన్నామాన్ని మనం నిరంతరం జపం చేస్తుంటే భగవంతు మనకు తెలివితే అట్లిస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి పనిని కూడా మనం ఏ రకంగా డౌటెలింగ్ అంటారు ఇంగ్లీష్లో. డౌటెలింగ్ అంటే భగవంతుడి కోసం ప్రతి పని ఎట్లా చేయాలా, ఆ తెలివితేటలు మనకు కావాలంటే మనం భగవన్నామాన్ని ఏంటది, ఈ కలికాలంలో ఎవరైతే నామాన్ని జపం చేస్తారో వాళ్ళకి భగవంతుడు ఈ తెలివితేటలు ఇస్తాడు. అన్ని పనుల్ని భగవంతుడి కోసం మనం ఎట్లా చేయాలా అని అందరూ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ. శ్రీమద్ భగవద్గీతకి శ్రీ ప్రభుపాదకి జై.